పూర్వం అవంతిపురంలో మహానుభావులు చాలామంది పండితులు ఉండేవారు. అవంతిపురము అన్న ఉజ్జయిని అన్న ఒకటే అని చాలాసార్లు చెప్పాను, కనుక మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. సప్తమోక్షపురాలలో ఒక మోక్షపురం ఉజ్జయిని అంటే, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తయితే మోక్షదాయినః. సప్తమోక్షపురాలని ఒక క్రమంలో పెట్టారు. అయోధ్య, రెండవది మధుర, మూడవది మాయా అంటే హరిద్వార్, కాశీ, కాంచి, అవంతిక అన్న అవంతి అన్న ఉజ్జయిని, తర్వాతది ద్వారకాపురం. ఈ విధంగా అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతి, ద్వారక, ఈ ఏడు పురములను మోక్షపురములు అంటారు. సప్తయితే మోక్షదాయినః, మోక్షదాయకాః, రెండు ఒకటే. ఈ పురాలలో ఉజ్జయినికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఒక శక్తిపీఠము ఉంది, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగము ఉంది. ఇది కాక కుజుడు కూడా అక్కడే ఉండడం వల్ల, కుజగ్రహం పుట్టిన స్థలం అవడం వల్ల ఆయన కాలయం ఉంది. క్షిప్రానదీ తీరంలో ఉన్నటువంటి అపూర్వమైన పురం అది. ఇప్పటికీ భట్టి గుహలు ఉన్నాయిగా అక్కడ. విక్రమార్కుడు తన శరీరాన్ని శూలాగ్రానికి గురి చేసినటువంటి స్థలము అన్నీ ఉన్నాయి. చక్కని ప్రదేశము, కాలభైరవునికి అపూర్వ ఆలయం ఉన్నదది. పెద్ద గణపతి కూడా ఉంటాడు అక్కడ. అటువంటి ఊళ్ళో చాలామంది గొప్పవాళ్ళున్నా ఏ కారణం చేతనో ఒక దురదృష్టవంతురాలు కూడా ఉంది. ఒక ఆవిడ ఉన్నది, ఆవిడకి కౌముది అని పేరెట్టారు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు. నిజంగా కౌముదిలాగే ఉండేది. కౌముది అంటే వెన్నెల, చంద్రుడి యొక్క వెన్నెలని కౌముది అంటారు. ఆవిడ వెన్నెలలాగా తెల్లగా అందంగా చాలా ముచ్చటగా ఉండేది. కానీ పెళ్ళైన 6 నెలలకే భర్త చచ్చిపోయాడు. ఇప్పుడంటే మళ్ళీ అనేక రకాల మార్గాలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఒకసారి పెళ్ళైతే భర్త పోతే యావత్ జీవితం అలా దుర్భర నరకం అనుభవించేవారు పాపం. ఆవిడ కర్మయోగం. అందుకే ప్రపంచంలో ఎవ్వడూ మార్చలేనిది గీత. అసలు ఈ శ్లోకం చాలామందికి తెలియదు, కానీ లలాట లిఖిత రేఖ పరిమారుష్టున్న శక్యతే అనేది ఈ స్కాంద పురాణంలో సత్యనారాయణ వ్రత కథలో 8వ అధ్యాయంలో ఇదన్నమాట. చాలా గొప్ప శ్లోకం ఇది. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు కాక, కానీ నుదుటి వ్రాతని మాత్రం ఎవరూ మార్చలేరు. యావడి యోగం వాడిది. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక రాత రాస్తాడు, వాళ్ళ పూర్వజన్మ కర్మములను బట్టి రాస్తాడు. ఈ రాతని మార్చడం ఎవరి వల్ల కాదు, ఆఖరికి రాసిన బ్రహ్మ కూడా మార్చడు. ఈమెకు కూడా అలాగే అయింది పాపం. ఉత్తమురాలు భర్త పోయాడు, పోని భర్త పోయినవాడికి రక్షణగా తల్లిదండ్రులు ఉంటారంటే అదేమిటో, భర్త పోయిన 2 రోజులకి తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఆ 3 రోజులకి అత్తమామలు పోయారు. ఒక్కతే మిగిలింది చివరికి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరబ్రహ్మ ఒక్కడే, రెండో వాడు లేడన్నట్టుగా ఆవిడ ఒక్కతే మిగిలింది. అప్పటికి ఆవిడకి కేవలం 18 సంవత్సరాల వయస్సు. 18వ ఏడులోకి అడుగు పెట్టిన వెంటనే పెళ్ళవడం, భర్త పోవడం, తల్లిదండ్రులు పోవడం, అత్తమామలు పోవడం, అందరూ పోవడంతో ఏకాకిని అయిపోయింది పాపం. అయినా ఉత్తమురాలు, ఏదో పూర్వజన్మలో నేను పాపం చేసి ఉంటాను, ఏ దంపతులను విడదీసి ఉంటాను, ఏ తల్లి బిడ్డని వేరు చేసి ఉంటాను, తెలియక పాపం చేశాను. ఈ మహాపాప ప్రభావంతో ఈ జన్మలో నాకు ఇటు సంతానము లేదు, ఇటు భర్త లేడు అనుకుని రోజు నారాయణ స్మరణం చేసుకుంటూ జీవితం గడిపింది. ఆవిడ అదృష్టం ఏంటంటే, ఆవిడకి చిన్నప్పుడు ఎవరో ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రం విడిచిపెట్టకుండా రోజూ చేసుకునేది. జ్ఞానులు సర్వకాల సర్వావస్థల్లో నామస్మరణమే చేసుకుంటారు. కలియుగంలో మరీ మంచిది అనుకోండి, ఇది కృతయుగం నాటి కథ. ఒక కృతయుగమనే కాక ఎప్పుడూ నామస్మరణ మంచిది. అందులో ముఖ్యంగా కలియుగంలో సంకీర్తన వల్ల తొందరగా ముక్తి వస్తుంది. కలవు సంకీర్తనాత్ ముక్తి, కలియుగంలో సంకీర్తన వల్ల ముక్తి వస్తుంది. అందుకే గురువుగారు ఎప్పుడో పాడారు ఓ పాట, దాన్ని మీరు అందరూ పట్టుకున్నారు, జాంబవంతులు గారు గట్టిగా పట్టుకున్నారు, తింటూ రామయ్యను అని. అసలు ఎంత మంచి పాట, నేను ఇష్టపడి కావాలని మీ అందరి చేత పాడించిన పాట. ఎన్నోసార్లు పాడినా ఒకసారి మాత్రం యూట్యూబ్లో రికార్డ్ చేసి పెట్టారు, అదే ఎక్కువ బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. అప్పుడు ఆ మూడ్లో పాడేసినట్టున్నాను, మళ్ళీ అదే ఇంకో రకంగా పాడాలంటే కుదరట్లేదు. అంత అందంగా ఆ క్షణంలో వచ్చిందనమాట. సర్వకాల సర్వావస్థల్లో తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, పడుకున్నా, నిద్రపోతున్నా, హాస్యమాడుతున్నా, ఏ పని చేసినా హరినామస్మరణం చెయ్యాలి. అదొక అదృష్టం కొంతమందికి ఉంటుంది. మహాత్ముడు అలాగే చేశారు. ఈవిడికి కూడా నిజంగా ఏ జన్మలో పుణ్యమో ఉంది కాబట్టి ఈ కష్టాలన్నిటినీ దిగమిరింగుకొని నారాయణ స్మరణం చేసుకుంటూ బతుకుతున్నది. ఇలా ఉండగా ఆ ఊళ్ళోనే ఓ పెళ్ళైన ఆవిడ ఉంది. ఆవిడకి ఎవరిని చూసినా వేళాకోళమే. నల్లగా ఉంటే నల్లగా ఉన్నారనేది, తెల్లగా ఉంటే తెల్లగా ఉన్నారని వేళాకోళం చేసేది, పట్టుంటే పట్టుంది లేకపోతే లేదు, అన్నిటికీ వేళాకోళమే. అంటే ఇక్కడ ఈ వేళాకోళలు రెండు రకాలు. హాస్యప్రియత్వంతో వేళాకోళం పడతారు కొంతమంది, కానీ అలా కాకుండా ఈవిడికి ఎవరిని చూసినా ఎలర్జీ, అసహ్యం, అసహ్యంతో దెప్పుతూ ఉండేది. ఒక రోజున ఆమె ఈ గొడ్రాల దగ్గరకు వచ్చింది, పాపం బాల్య వితంతువు దగ్గరకు వచ్చింది, బాల విధవ దగ్గరకు వచ్చింది. వచ్చి నేను రేపు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను అంది. పాపం ఈవిడికేం తెలుసు ఎందుకు చేస్తారు వ్రతం అంది. నాకు ఈ మధ్యనే కదా పెళ్ళయింది, రెండేళ్ళయింది, పిల్లలు లేరు, సత్యనారాయణ వ్రతం చేస్తే పిల్లలు పుడతారట, అందుకనే ఎవరో చెప్తే మొక్కుకుంటున్నాను, నాకు పిల్లలు పుడితే వ్రతం చేస్తాను, ఇదిగో నువ్వు కూడా పిల్లలు పుడితే వ్రతం చేస్తాను మొక్కుకోయే అని ఒక హాస్యం వాడింది వేళాకోళవాడి. భర్త లేడు కదా, పిల్లలు పుడితే వ్రతం చేస్తాను ఎలా మొక్కుకుంటుంది, అవునా, అయినప్పటికీ కావాలన్నమాట దెప్పడానికి. నేను వ్రతం చేద్దామనుకుంటున్నాను, పిల్లలు పుడితే వ్రతం చేస్తానని మొక్కుకుంటున్నాను, నాలాగే నువ్వు మొక్కుకో, నీకు పిల్లలు పుడతారే అంది. మదైశ్వర్యానుసారేణ తవ పూజాం కరోమ్యహం అన్నది, పైగా నా ఐశ్వర్యాన్ని బట్టి, నా డబ్బుని బట్టి పూజ చేస్తానంది. ఇక్కడ కూడా వ్యంగ్యమే, ఆవిడికి బోల్ డబ్బు ఉంది, పాప ఈ భర్త లేని ఆవిడికి కౌముదికి డబ్బు కూడా లేదు. అందుకని నా ఐశ్వర్యమును బట్టి టీవీగా చేసుకుంటాను వ్రతం, వైభవంగా చేసుకుంటాను అన్నది. చాలామందికి బాగా జరిగింది పూజ అంటే ఏముంది, 4 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకొంచెం ఎక్కువగా పువ్వులు తెచ్చి ఎక్కువగా కుంకుమ వేస్తే అది అన్నమాట వైభవంగా జరగడం. ఇంకా అక్కడ భజన చేసామా, చక్కగా ప్రసాదం పెట్టామా, భక్తితో కూర్చున్నాము, ఇవి ఒక్కర్లా జెండాలు కట్టేసి ఎక్కడికక్కడ తోరణాలు కట్టేసి బాగా డబ్బులు వెదజల్లేస్తే అది పూజ బాగా జరగడం. పెళ్ళంటే అదే చాలామందికి, అసలు తాళి కట్టడం కానీ ఇవేం పట్టించుకోరు. పెళ్ళంటే డుబుకు డుబుకు బ్యాండ్ మేళం, కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం, అందులో 50 రకాల నానా చెత్త ఏముండదు అక్కడ. పూర్వం పచ్చగడ్డి పెట్టినట్టుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏం పెడుతున్నారు తెలుసా, మొలక, చిలక, పులక, ఇవన్నీ నానా చెత్త అన్నమాట. దానికంటే హాయిగా మా పీఠంలో పెట్టే భోజనం ఎంత బాగుంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. కానీ పీఠం దగ్గరికి వచ్చేసరికి ఏమో అమ్మ బాబాయ్ అన్నదానానికి 100 రూపాయలు అవుతుందంటే మనిషికి ఎంత ఖర్చు అవుతుందా అంటాడు వాడు. అదే ఆ దరిద్రం పెడతారే ఉలవల చారు, ఎండు రొయ్యల చారు, ఎండు రొయ్యల పొట్టు చారు, నీ మొఖం నోరు, వీటికేమో ఒక్కొక్క విస్తరికి 1000 రూపాయలు అంటే నాకు మతిపోయింది మొన్న. ఎందుకంటే 1000 కాబట్టి ఏంటంటే కలియుగ ప్రభావం అలా ఉన్నది. నిజానికి వైభవము అనే శబ్దమునకు అర్థం ఏంటంటే ఏదో డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా శ్రద్ధాభక్తులతో చేసే కార్యక్రమం, అది బాగా జరిగింది అనాలన్నమాట. ఇలా అనగానే పాపం ఈ కౌముది మన తాను కూడా బెంగపెట్టుకుని ఇలా అంది వెంటనే. ఆవిడికి తెలియదు ఏమని, అప్పటికి ఒక ఊహ రాలా, ఏముందో ముక్కు ముక్కున్నంత మాత్రం కదా పిల్లలు కుట్టేస్తారా, ఈవిడేదో ఇలా అంది అనుకుని వెంటనే ఆవిడేమంది, తదాకర్ణ్య వచస్తస్యా పరిహాసన పూర్వకం దదాసి చే జగన్నాథ కరిష్యే వ్రతముత్తమం. నువ్వు పిల్లలు పుడితే వ్రతం చేస్తానని మొక్కుకుంటున్నావు, నీ వైభవాన్ని అనుసరించి డబ్బుని ఖర్చు పెట్టి చేస్తానంటున్నావు, నేను మొక్కేసుకుంటున్నాను, నాకు పిల్లాడు పుడితే, ఒక కొడుకు పుడితే వ్రతం చేస్తాను అంది. ఆ అమ్మాయి పక్కావాడి తెప్పినవిడు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఈవిడ ఇలా అందో లేదో, ఈవిడ చాలా అమాయకురాలు, రోజు నారాయణ నారాయణ అంటుంది కదా. ఇలా నారాయణ అండం వల్ల రాత్రికి రాత్రి సత్యనారాయణ స్వామి కల్లో కనపడి, పిల్లలు పుడితే వ్రతం చేస్తానని ఒప్పుకున్నావు కనుక నేనే నా అంశతో నీకు ఒక కొడుకుగా పుడుతున్నాను అని ఆవిడకి గర్భం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈవిడ పొద్దున్నే లేచింది, లేస్తే కడుపు కొద్దిగా తిప్పినట్టయింది. అంటే పూర్వం గర్భవతులకి కడుపులు తిప్పేవిట, ఇప్పుడు రోజు తిప్పుతుంది, ఏం తిన్నది కడుపు తిప్పుతుంది, కానీ పూర్వం గర్భవతులకు మాత్రమే కడుపు తిప్పేది. ఇప్పుడు నానా చెత్త తిన్నాక ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి అక్కడ పానీపూరి తింటే కడుపు తిప్పక ఏమవుతుంది తెలియక ఎవరికి వాళ్ళు గర్భవతులు ఏమో అని భయపడుతున్నారు. కానీ పూర్వకాలంలో కేవలం గర్భవతులకు మాత్రమే కడుపు తిప్పేదని పెద్దలు అన్నారు, వ్యాసుడు అన్నాడు. ఐ డోంట్ నో అబౌట్ ఇట్, ఎందుకంటే నాకు తెలియదు, తెలియవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ జన్మ తర్వాత నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను కనుక నాకు వద్దు బాబు. కాబట్టి సరే ఏది ఏమైనా ఇదేదో ప్రమాదం వచ్చింది అనుకుంది ఆవిడ. హాస్యానికన్నాను నేను కొడుకు పుడితే వ్రతం చేస్తానని, ఇంత సత్యం ఉంటుంది వ్రతంలో నాకు తెలియదు, నిజంగా గర్భం వచ్చిందేమో అనుకుంది. ఈ విషయం ప్రజలకు తెలిస్తే ప్రమాదం కదా. నాకు పరలోకం గురించి భయము లేదు, ఎందుకని నాకు గర్భం సాక్షాత్తు పరమాత్మ ఇచ్చాడు. కానీ ఇహలోకం గురించి భయం నాకు. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు పరమ పాపాత్ములు, ఎవరిలో ఏ లోపం ఉన్నదో ఏ పాపం ఉన్నదో వెదకి వెదకి పీడించి పిప్పి చేస్తారు. పరలోక భయం నాస్తి ఇహలోక భయం భవేత్, ఏకాకిని విభర్తాహం సర్వబంధు వివర్జిత. నాకు ఎప్పుడు పరలోక భయం లేదు, ఎందుకంటే నిరంతరం నారాయణ స్మరణ చేసుకుంటున్నాను కనుక. సత్యాక గ్యారంటీగా నేను వైకుంఠానికి కడతాను, ఎందుకంటే నిత్యం నారాయణ స్మరణ చేస్తున్నాను కనుక. ఈ గర్భము నాకు నారాయణుడు ఇచ్చాడని అందరికీ తెలియపోయిన నాకు తెలుసు గనక. కానీ ఈ లోకం గురించి భయపడుతున్నాను, ఈ లోకంలో మానవులు రవ్వంత లోపం కనబడితే చంపేస్తారు. పైగా ఏకాకినని, భర్త లేనిదాన్ని, బంధువులు లేని దాన్ని, రేపు పొద్దున పిల్లాడు పుడితే ఈ చుట్టుపక్కల జనం నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, అప్పుడు ఎలా బతుకుతానని కొంచెం భయం కలిగింది పాపం. ఇలా అనుకుని, బాబు అనవసరంగా మొక్కుకున్నాను, అందుకే భగవంతుడితో వేళాకోళం ఆడకూడదు, చిన్న చిన్న వాటికల్లా మొక్కులు మొక్కేయకూడదు, కనపడింది కదానని, ఆవిడెవరో ఏదో ఎక్కవేసింది కదానని తొందరపడి కొడుకు పుడితే వ్రతం చేస్తానన్నాను అని ఇంకా 24 గంటలు కాకుండానే భగవంతుడు గర్భం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి ఒకటే మార్గం, అపకీర్తితో బ్రతకడం కంటే చావడమే మంచిది అనుకున్నది. అదృష్టవశాత్తు వాళ్ళ దొడ్లో మంచి విషం ఒకటి ఉంది, గొప్ప గొప్ప విషపు మూలికలు ఉండేవి పూర్వకాలంలో ఇళ్లల్లో కూడా, అవసరమైతే వాటిని మింగి తెచ్చేవారు కొందరు. అటువంటి హాలాహలం తెచ్చుకున్నది ఇంట్లోకి, కొన్ని రకాల గన్నేరు మొక్కలు, కొన్ని రకాలైనటువంటి విచిత్రమైన మొక్కలు చాలా ఉంటాయి, అవి చాలా డేంజర్ అండి. అవి అటువంటి వాటిని తీసుకొచ్చి బాగా నూరింది, ఓ పెద్ద ఉగ్గు గిన్నె నిండా పెట్టుకుంది. మళ్ళీ ఇంట్లో చచ్చిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు చచ్చిపోయింది ఏమిటంటారని దూరంగా అడవికి వెళ్ళిపోదాం, ప్రొద్దుటే లేచి చీకటిలో మరీ వెలుతురు వస్తే ఎవడన్నా వెంటబడతాడు కనుక చీకటి ఉండగానే చీకటిలోనే లేచి స్నానం చేసి హరినామస్మరణం చేసుకుని ఇంకా పూర్తిగా సూర్యోదయం కాకుండానే అడవికి పోతాను, ఈ విషం గుట్టుకుని మింగేస్తాను, మింగేసి చచ్చిపోతాను అనుకుని ఇంట్లో గిన్నె పెట్టుకుంది. అదేం కర్మం, అప్పుడు ఆవిడ గాఢంగా నిద్రపట్టింది. కొంతమంది ఉంటారు పొద్దున్నే లేపుతూ ఉంటారు లేపరు, అలాగే మరి ఎవరు లేపలేదో ఏమండి లేపలేదు అంటే భగవంతుడి మాయ, వైష్ణవ మాయ. ఆ మాయ వల్ల ఆవిడకి నిద్ర పట్టేసింది. సాధారణంగా ఆవిడ ఎప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు లేస్తుంది, కొంతమంది 8 గంటలకు లేస్తారు, కొంత 4 గంటలకు లేస్తారు. ఎవరి అదృష్టం వాళ్ళది అనుకోండి, ఎప్పుడు 4 గంటలకు లేచి ఆవిడ 10 గంటల దాకా లేవలేదు. పక్క ఆవిడ ఎప్పుడు పొద్దున్న 8 గంటలకు కానీ లేదు, ఆవిడ మాత్రం 4 గంటలకు లేచింది. వచ్చి ఏమమ్మాయని లేపితే ఇవిడ గాఢంగా నిద్రపోతుంది. నిద్రపోతున్నవాడిని లేపకూడదని పద్మాకర్ గారు ఎప్పుడో పురాణాల్లో చెప్పాడు, ఎందుకులే లేపడం, ఈ ఇంట్లో ఏమైనా దొరుకుతుందేమో కాస్త పెరుగు పాలు ఇలాంటివి నైవేద్యానికి అని ఎవరో పక్క ఆవిడ వచ్చిందిట. ఆవిడకి ఆ ఇంట్లో ఉగ్గు గిన్నె దొరికింది. ఇదేమిటారు ఉగ్గు గిన్నె చూస్తే దాంట్లో విషం. అమ్మ బాబాయ్ కొంపదీసిది ఏమైనా విషం తినడానుకుందా, విషం తినడానికి ఈ గిన్నె పెట్టుకుందా, తిని ఒకవేళ నిద్రపోతున్నట్టుగా ఉందేమో చచ్చిపోతుందేమో అని చేయబట్టుకుంటే నాడి బాగానే ఉంది, హాయిగా నిద్ర అవుతుంది. ఎందుకో ఆ పక్కింటి ఆవిడకి అనుమానం వచ్చింది ఈవిడ మీద. సాధారణంగా ఇంత విషమును ఇంత గిన్నెలో ఎవరూ పెట్టుకోరు. ఈ పిల్ల ఏ తెల్లవారుజామునో ఎవరికీ తెలియకుండా లేచి విషం తాగి చచ్చిపోదాం అనుకుందేమో భర్త లేకపోవటం వల్ల అని కొంచెం జాలి తలిచి ఈ గిన్నె తీసుకెళ్ళి తన ఇంట్లోనే ఓ చాడు గొయ్యి దవ్వి పాతి పెట్టేసింది. ఈ అమ్మాయి 10 లేచింది. లేచి చూసుకుంటే విషపు గిన్నె లేదు. నా కర్మ చచ్చిపోదామంటే కూడా విషం లేకుండా పోయింది. ఆయు ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని ఏం చేయలేరేమో అని బెంగపెట్టుకుంది. మళ్ళీ నా భుక్తం క్షీయతే పాపం కల్పకోటి శతైరపి లలాట లిఖిత రేఖా పరిమార్ష్టుం న శక్యతే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి. వద్దు బాబు అంటే కడుపు వచ్చింది. ఏదో వ్రతం చేస్తానని పరిహాసంగా అన్నంత మాత్రం చేత గర్భం వచ్చింది. ఈ గర్భం వల్ల అపవాదం వస్తుందేమో చచ్చిపోదామని విషం పెట్టుకుంటే రోజు లేచేదానికి నాకు మత్తు వచ్చి 10 లేవలేకపోయా. తీరా లేచి చూసుకుంటే విషము లేదు. దీన్ని బట్టి ఆయు ఉంటే బతకమని భగవంతుడు బ్రహ్మదేవుడు నుదుట రాస్తే ఆ రాతని ఎవరూ మార్చలేరన్నమాట. నుదుట రాయబడిన వ్రాత ఎవడూ మార్చుకోలేడు. హరిణాపి విష్ణువు కూడా ఈ నొసటి వ్రాతని మార్చలేడు, శివుడు మార్చలేడు, బ్రహ్మ కూడా మార్చలేడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నది. మళ్ళీ ఏం చేసింది ఈసారి, మర్నాడు పెద్ద యజ్ఞగుండం ఒకటి ఏర్పాటు చేసుకుంది అక్కడ. ఆ యజ్ఞగుండంలో దూకి చచ్చిపోదాం అనుకుంటే ఆవిడ కర్మగాలు ఆ పూట ఎక్కువ మంచు కురిసి ఆ యజ్ఞగుండంలో ఉన్నటువంటి కట్టెలు అన్నీ చల్లారిపోయి ఎంత గింజుకున్నా అసలు మాట వరుస కూడా దీపం వెలగదు. అప్పుడప్పుడు మన దీపారాధనలో ఒత్తిడితో లోపల పోతూ ఉంటాయి. చచ్చి చెడి పైకి లేక నానాయాతన పడి వెలిగించినట్టుగా అలా ఎంత వెలిగించినా అవ్వలేదు. ఇంకా అనవసరం అనుకుంది ఆవిడ. ఎన్ని ప్రయత్నములు చేసినా చావడం లేదంటే దీని వెనకాతల భగవంతుని అనుగ్రహం ఏదో ఉంది అనుకుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆయు ఉంటే మీరు ఎంత గింజుకున్నా ప్రాణాలు తీసుకుందామని ప్రయత్నించినా పోవు. అదే పోయే కాలం వస్తే ఎంత దాక్కున్నా ఇంట్లో ముసుగు కప్పుకున్నా వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతాడు. ఇంట్లోంచి కదలకుండా ఉన్నవాళ్ళు కరోనా వచ్చిపోయారు. శుభ్రంగా వీధిలో తిరిగిన వాళ్ళు బాగానే ఉన్నారు. చూసారా, ఇది యోగం. ఈ ఆయు ఉంటే ఎవడు ఎవడు ఏం చేయలేడు. మీకు చాలాసార్లు చెప్పాను, గొప్ప అద్భుతమైన పద్యం ఉందన్నమాట. ఒకడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నట్ట, ఏదో చిన్న విషయం అనుకోండి, భార్యని మైసూరు బజ్జీ చేయమంటే చేయనదిట, మైసూరు బజ్జీ చేయనన్నావు కనుక నేను చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు ఆయన. అనుకుని కొండెక్కి కిందకి దూకాడు. బాగా ఎత్తైన కొండెక్కి కిందకి డామ దూకాడు. అహోబలం, ఆ ఎగువ అహోబలంలో పారువేటి వెంకటేశ్వర పాములేటి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉండే కొండ ఉంటుందే, అంతెత్తు కొండ మించి కిందకు దూకాడు. అక్క అంతెత్తు కొండ మించి కిందకు దూకితే ఉడన చచ్చిపోతాడు. కానీ ఆ పూట ఎవరో ఒక రైతు గారు పొలం కొప్పను ఉరిచి, గడ్డి ఉంటుంది కదా మామూలు గడ్డిక ధాన్యం అయిపోయాక, ఆ గడ్డి అక్కడ పెద్ద మేటేసేట, వీడు గడ్డి మేటి మీద పడ్డాడు. ఇది ఎక్కడ గొడవ, అంత కొండెక్కి కిందకి దూకు చచ్చిపోదాం అనుకుంటే గడ్డి మేటి మీద పడి కాలు పెడికిన తప్ప చావలేదు, చిచ్చి ఇలా కాదనుకున్నాడు ఆయన. ఈసారి సముద్రంలో దూకాడు. ఆ సముద్రంలో అంతపూర్వం ఎంతోమంది డైరెక్టర్లు కూడా చచ్చిపోయారు బాబు. విశాఖపట్నం బీచ్లో ఎంతోమంది సినిమా సినిమా అని షార్ట్ షార్ట్ అని వెనక్కి వెళ్ళాడు. ఇంతలో సముద్రుడు షూట్ అన్నాడు. ఈ కరెక్టంతో వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన బాబు. ఎంతోమంది ఆ బీచ్లో చచ్చిపోయారు. ఆ బీచ్లోకి వెళ్ళి అందరూ దూకెడు చచ్చిపోదామని, కానీ పెద్ద కరటం వచ్చి ఒడ్డుకు విసిరేసింది వీడి, చావలేదు. చిచ్చి ఇలా కాదనుకున్నాడు ఈసారి. ఒక చోట పెద్ద యజ్ఞగుండం ఒకటి వేసుకుని దాని నిండా కట్టెలు వేసి నిప్పంటించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి అందులో దూకుదాం అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి? కదిరి వెళ్ళి పైగా. రాయలసీమలో ఆ ప్రాంతంలో అప్పటికి 7 కానీ 6 కానీ వర్షాలు లేవు. అక్కడికి వెళ్ళి నిప్పంటించుకు చచ్చిపోదాం అనుకుంటే ఆకాశం అంతా మేఘావృతమై 7 కుంభవృష్టి కురిసింది. ఇలాంటి వాడి వల్లనే వర్షాలు కురుస్తాయి ఉంటావు. కానీ ఇక చూడండి, ఒకటే వర్షం మొత్తం ఎద్దుకుండా మొత్తం చల్లారిపోయింది. జరిగింది ఇలాగా. కదిరిలో నా చేత అశ్వత్థనారాయణ గారు అని బెంగళూరులో ఉంటారు. ఆయన యాక్చువల్గా కదిరి యాదాళం అశ్వత్థనారాయణ గారు బెంగళూరు. ఆయన కదిరిలో ఉపన్యాసం చెప్పించారు వర్షాలు లేవని. ఆ సంవత్సరం అంతా వర్షాలు లేనండి మా ఇద్దరు గొడవ. ఆ ఊళ్ళో డాక్టర్ గారు ఉన్నారు, శంకర్ గారు అని, డాక్టర్ శంకర్ గారు. పంచముఖాంజనేయుడిని కూడా నా చేత 2005 ప్రతిష్ఠింపజేశారన్నమాట. అప్పుడు వర్షమే మొత్తం ఏడాదంతా చెప్పాగా. వాళ్ళు అన్నారు, గురువు గారు మొత్తం చెరువు అంతా నిండిందని. ఇప్పటికీ ఆ శంకర్ గారు ఉన్నారు, ఆ యాదాలం అశ్వత్థనారాయణ గారి అన్న కొడుకు వాళ్ళు ఆ బంధువులంతా ఉన్నారు. అశ్వత్థనారాయణ గారు ఇప్పుడు ఆమె బెంగళూరులో ఉన్నారు. జయనగర్లో చక్కని ఇల్లు కట్టుకుని గురువుగారి చేత ఎన్నో పురాణాలు చెప్పించారు ఆయన. కాబట్టి ఏమిటో తెలియదుగా నేను ఎక్కడ పురాణం చెబుదామని నా ముందు అక్కడ మొదటి రోజంతా వర్షమే, మాయిదారి వర్షం. అలా ఎందుకు చెప్తానంటే వీడు చద్దామని పెడితే వర్షం కురిసింది, మొత్తం కొండ మారిపోయింది, ఆ ప్రాంతం అంతా నీటితో మడుగుతో నిండిపోయింది. అయ్యయ్యో ఇది కూడా కాదు, ఇక చచ్చిపోవడానికి ఇంకేం చేద్దాం అనుకున్నాడు ఆయన. ఓ చోట పెద్ద పుట్ట ఉంది, ఆ పుట్ట దగ్గర నుంచి తరచు పావులు వచ్చి ఊళ్ళో వాళ్ళని కాటేసి చంపేస్తున్నాయట, అక్కడికి వెళితే చచ్చిపోతున్నారట. అక్కడికి వెళ్ళి ఆ పుట్టలో చెయ్యెట్టాడు. అప్పటిదాకా బుసు బుసు అనే పాము ఈయన పుట్టలో చేయట్టుగాని ఇలా వెనక్కి పడగబెట్టి ఆ పుట్ట వదిలి వేరే చోట పోయింది. మరి వీడి చెయ్యి ఏమిటో తెలియదు గారి. ఆ విధంగా ఆఖరి ప్రయత్నం కూడా వ్యర్థమైపోయింది, ఇంకెందుకు చావమనుకుని ఇంటికి వెళ్ళిపోయేటవాడు. గిరి ఎక్కి పడిన ధర సాగరమున మునిగినను పావకముదొచ్చిన భీకర పణులతోడ ఆడిన మరణమకాలమునరాదు మహినవరికి. కాబట్టి ఇన్ని ప్రయత్నములు చేసినా అకాలంలో మరణం రాదు, వస్తే ఎవడు ఆపలేడు. ఈమె ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. క్రమంగా ఈమె గర్భం పెరిగిపోయింది. చుట్టుపక్కల వాళ్ళంతా నోటికి వచ్చినట్టు మాట్లాడడం మొదలెట్టారు. ఈవిడ ఏదో పెద్ద పతివ్రత అనుకున్నాం, గొప్ప ఆవిడ అనుకున్నాం అని ఒకళ్ళు అంటే విధవకి పతివ్రత ఏంటి పాతివ్రత్యం ఏంటి అని ఒకళ్ళు అన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడతారులేండి, భర్త ఉంటే కదా పాతివ్రత్యం అని కొందరు అన్నారు. కొందరు వెకిలిగా అంటే కొంతమంది మాత్రం కాదు, ఆవిడ చాలా ఉత్తమురాలు, ఆవిడ గురించి మాకు తెలుసు, ఏమో ఈ గర్భమునకు హేతువేమిటో అనుకున్నారు. క్రమంగా ఈవిడ కొడుకు పుట్టాడు. వెటకారం ఆవిడనవిడికి కూడా కొడుకు పుట్టాడు. వ్రతం చేస్తామంటే కొడుకు పుడతారు, కానీ ఈవిడికి పుట్టిన కొడుకు ఈవిడలాగా కౌముదిలాగే ఉన్నాడు. మంచి తెల్లగా మిసమిసలాడిపోతున్నాడు, అందంగా ఉన్నాడు. పుట్టుకతో కుండలాలు వచ్చేటవాడికి చెవి కుండలాలతో పుట్టాడు. ఆ పక్క ఆవిడ ఈవిడ దెప్పిందే, ఆవిడికి కొడుకు పుట్టాడు అమావాస్య చంద్రుడు. ఇంకా అమావాస్య నాడు వాడు బయటకు వెళ్తే వాడిని ఎవడు గుర్తుపట్టలేరు అనమాట. అలా ఒరిజినల్ కలర్తో పుట్టాడు, మెల్లకన్నుతో పుట్టాడు. దీన్ని బట్టి భగవంతుడు వరమిస్తాడు, కానీ ఎవరినైనా బాధ పెట్టి హేళన చేసి దెప్పితే ఆ సంతానంలో లోపం పెడతాడు. అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని సాధ్యమైనంత వరకు పక్క వాళ్ళ భక్తిని అపహాస్యం చేయకండి. అందున వ్రతాల దగ్గర అసలు వేడకపోవడం చేయకూడదు. సరే, ఆవిడ కొడుకు పెరిగాడు, ఈవిడ కొడుకు పెరిగాడు. ఈ పతివ్రత ఎవరు, మహాపతి దెప్పిన ఆవిడ తన కొడుకు ఉపనయనం చేసింది. నా కొడుకు సక్రమ సంతానం, ఉపనయనం చేస్తున్నాను, నేను పతివ్రతనంది అంటే విధవ కేసి చూసి దెప్పడం అన్నవాడు పాపం కౌముదిని. అప్పుడు కౌముది బాధపడింది, కొడుకు ఉపనయనం చేయాలి, కానీ చుట్టుపక్కల వాళ్ళంతా అపహాస్యం చేస్తున్నారు, ఏం చేయాలి ఇప్పుడు. నా కుమారుడికి ఉపనయనం చేసే బాధ్యత నీదే స్వామి అని మళ్ళీ సత్యనారాయణ స్వామికి దండం పెట్టింది. పెట్టగానే తమాషా చెప్పంటారా, ఆ పక్కనే ఒక గురుకులం ఉంది, ఈవిడింటికి 4-5 ఏళ్లకి దూరంలో ఒక గురుకులం. ఆ గురుకులాన్ని చాలా గొప్పవాడైనటువంటి సాంఖ్యాయనుడు అనే ఒక ఋషి నడుపుతున్నాడు. ఆ సాంఖ్యాయన మహర్షి ఆశ్రమం దగ్గర ఒకటే పూల వర్షం కురిసిందిట, ఆశ్రమం అంతా పువ్వులతో నిండిపోయింది. ఆయన తెల్లబోయాడు, ఇదేమిటి ఎన్ని పువ్వులు వర్షాలు అలా ఎవరు కురిపిస్తున్నారు, ఏదో పద్మాకర్ గారు వచ్చినప్పుడు ఒక పువ్వు వేస్తారు కాలి మీద వేసి ఆయన నడుస్తుంటే కాళ్ళకి దండం పెట్టి ఆయన పడగొట్టేస్తుంటారు జనం, ఏదో ఒకటో రెండో పువ్వులు తప్ప ఎక్కువ వేరు, కానీ ఇదేమిటి ఆశ్రమం అంతా పువ్వుల వర్షం. కారణం ఏమిటంటూ ఉంటే ఆకాశవాణి అంది, మీరందరూ తెలియక అవమానిస్తున్న కౌముది పుత్రుడు నా పుత్రుడే, నా అంశతో పుట్టినవాడు, నా వరం వల్ల పుట్టాడు, అతనికి ఉపనయనం దగ్గరుండి చేసి అతన్ని చదివించే బాధ్యత నీది అంది ఆకాశవాణి. ఇంకా ఆయన ఆనందపడిపోయాడు. వెంటనే అమ్మాయి కౌముది నీ కుమారుడికి ఉపనయనం చేస్తున్నాను కానీ వీడు మరీ మురిసిపోయింది. బ్రహ్మోపదేశం సాంఖ్యాయనుడు చేశాడు. ఆ గురువుగారికి శిష్యుడి మీద చాలా ఇష్టం అటండి. కారయామాస తన్మాత గురుణైవ ముదా సతీ విద్యారంభం తతశ్చక్రే గురు శిష్యే అతివత్సలహ అన్నారు. ఇక్కడ చాలా ప్రేమ, అతి సర్వత్ర వర్జయత్, కానీ గురువులకు మాత్రం అతి ఉండొచ్చట. ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయి వీడికి ఉపనయనం చేసి వాడి దగ్గర కూర్చోబెట్టుకుని రామశబ్దం నేర్పి వాడికి రోజు పాఠాలు చెబుతూ ఉంటే ఒక్కసారి గురువుగారు చెప్పి చెప్పగానే విన్న వెంటనే వాడు కంఠస్థం చేసి అప్ప చెప్పేసేవట. ప్లీజ్ రిపీట్ అనేవాడు కాదు, ఐ ఉండ్ వెంటనే ఐ ఉండ్ అనేవాడు, అరులుక్ అనేవాడు అంతే. వెంటనే ఏం చెప్పినంతే ఇకో ఎణచి అని ఎణాదేశంది సూత్రం, వెంటనే వాడు ఇకో ఎణచి అనేవాడు. అయ్యి బాబు వీడు ఎవడో సామాన్యుడు కదరా బాబు, ఏకసంతాగ్రాహి, ఏదో పురాణాల్లో విన్నాం మళ్ళీ వీడి గురించి చూస్తున్నాం ఇప్పుడు అనుకున్నాడు ఆయన. సకల శాస్త్రములు ఆయన నేర్చుకోవడానికి 22 ఏళ్ళు పట్టింది వాళ్ళ గురువుగారికి. 22 ఏళ్ళు నానాయాతనపడి కష్టపడి గురువుగారు నేర్చుకున్న విద్యలు ఇతడు కేవలం 22 నెలలలో నేర్చుకున్నాడు. 22 ఏళ్ళు ఎక్కడ, 22 నెలలు ఎక్కడ. జ్ఞానులకి గురువుగారు అలా అందిస్తే మిగతా వాళ్ళు ఎందుకు పోతారు అని చెప్పాలండి. ఏదో ఉత్తర ఖర్చు పరంపరప్పుడు సందేహం అంటే రాముడు అతడు, రాముడు అతడు అంటే ఇంక అన్నీ చెప్పాల వీడు చెప్పకల. ఓహో రాముడు అతడు, దాన్ని బట్టి కృష్ణుడు ఇతడు అని వీడిని అల్లుకోవాలి. అంతేకాని గురువుగారు 24 గంటలు ఉండి ముళ్ళుగారితో తోస్తే ఒప్పమేంటి మంత్రి పదవి కదలాగా. ఒకసారి చెప్పామంటే వెంటనే వెలగాలి. ఇక సజ్జనుడికి ఆనందం కలిగింది. సాంఖ్యాయనుడు ఉపనయనం చేశాడంటే వీడు సామాన్యుడు కాడు, వీడు జ్ఞాని. ఈ అమ్మాయి కౌముది గొప్పతనం మనకు తెలుసు. ఆమెకు ఏ దేవుడో వరం ఇచ్చాడు, ఆ దైవ వరం వల్లే ఈవిడిని శుభ ఫలితాలు పొందుతున్నది, శుభ ప్రయోజనాలు పొందుతున్నది. ఈవిడ కొడుకు వరప్రసాది, విద్యావేత్త, జ్ఞాని అనుకున్నారు. అయినా కొంతమంది మాత్రం పక్కకెళ్ళి చెవులు కొరుక్కోవడం అనమాట. ఆ గురువుగారు పక్షపాతంతో వాడికి నేర్పుతున్నారు తప్ప వాడికి ఏదో పూర్వజన్మ సంస్కారమో సంస్కృతో ఉండి కొంచెం విద్య నేర్చుకుంటున్నాడేమో, కానీ వాడు మాత్రం అక్రమ సంతానమే అని కొందరు అన్నారు. ఏమో ఏ పొట్టలో ఏ పాముందో అని అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో కారణ జన్ముడు అన్నారు, కొందరు కాదన్నారు, కొంతమంది మాత్రం లేని పని కూడా ఏమంటే ఏమొస్తుందో, అనవసరంగా ఇతరుల మీద అభాండాలు వేస్తే మన పిల్లలకు తగులుతున్నామో అని ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు. అంటే లోపల కొంత నమ్మకం ఉంది, కొంత లేదు, కానీ భయం అనడానికి ఏదన్నా అంటే బెడిసి కొడుతుందేమో అని. మాకు ఒకడు ఉండేవాడు భోజనానికి వచ్చాడు అనుకోండి, ఏదన్నా వేస్తుంటే అనేవాడిలాగా ఈ చెప్తేలాగా ఈ చెప్తేలాగా ఈ చెప్తూ మొహమాటం ఈ చెప్తే తీరా వేసేసాం అనుకోండి, అబ్బబ్బబ్బా 4 గార్లు వేస్తారా, ఇంక వేయకండి ఈసారి వేస్తే 4 వద్దు అంటే 3 ఏమని. ఆ తర్వాత అయ్యయ్యో వేస్తారా, ఇంక ఈసారి 3 వద్దు అంటే 2 ఏమని. ఈసారి 2 వేసింది ఆవిడ, వాడి భయం వేసింది 2 తర్వాత 1 వేస్తుందేమోనని. అందుకని అమ్మగారు వేస్తే వేశారు కానీ మాత్రం 12 వేసేయకండి మరీ బొత్తిగా అంటే 1 తక్కువ 11 ఏమని. ఆ విధంగా మొత్తం మీద 70 పేర్చుకు తిన్నాడు. ఎందుకు ఈ మొహమాటం చెప్పండి, ఇక ఒకేసారి వేయమంటే ఆవిడ మొత్తం బూర్లు మూగుడంతా పడుకొచ్చి అక్కడ పెట్టేది, లేదా పూర్వం బేసిన్లోనే ఉండేది, బేసిన్లో సంతకిలు వేస్తే ఆ సంతకిలు బేసిన్ వాడి దగ్గర పెడితే ఈ కడుపు అనే బేసిన్లో వేసేసేవాడు వదిలిపోయేది. అలా కొంతమంది విచిత్ర లక్షణాలు ఉంటాయి, కొందరేమో తిట్టారు, కొందరు పొగిడారు, కొంతమంది మాత్రం అటు ఇటు కాకుండా ఉన్నారు. క్రమంగా కుర్రవాడికి బాగా జ్ఞానం పెరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఈ కుర్రాడి పాండిత్యానికి ఈర్ష వహించారు, వాడిని దెప్పడం మొదలెట్టారు. రే మీ నాన్నెవర్రా అని కొందరు అన్నారు. పాప ఈ కుర్రవాడికి తండ్రి ఎవరో తెలియదుగా అమ్మని అడిగాడు, సత్యనారాయణుడే మీ నాన్నరా అంది ఆవిడ. వెంటనే వీడు వచ్చి మా నాన్నగారు డైరెక్ట్గా సత్యనారాయణ అన్నారు, కానీ సత్యనారాయణ అంటే ఆ 4వ వీధిలో ఉన్నాడు వాడా అని ఒకటి తెప్పాట. అప్పుడు మాత్రం ఇతనికి భయంకర కోపం వచ్చేదట, రోష విస్మిత మానస. అయినా మళ్ళీ నిగ్రహించుకుని వాళ్ళమ్మ చెప్పింది కనుక కోపం తెచ్చుకోకు, సమయం వస్తుంది ప్రతి వాడికి, భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది, ఈలోపు ఎవరైనా ఏదన్నా అన్నా కోపగించుకోకు నాయన అనేది. పాప కుర్రవాడు నిగ్రహించుకునేవాడు. ఈలోపు ఏమైంది, ఈ 22 నెలల్లో వీడు విద్య నేర్చుకుంటున్న రోజుల్లోనే వీడు విలు విద్య నేర్చుకున్నాడు, విలు విద్యలో వీడు రాముళ్ళ తయారయ్యాడు. మల్ల యుద్ధంలో వీడు ఆంజనేయుడ భీముడ అన్నట్టుగా ఉండేవాడు. ఇక బల్లెం యుద్ధంలో ఈటి విసిరి యుద్ధం చేయడంలో ధర్మరాజును మించిపోయాడు. ధర్మరాజుకి ఇలాగే ఈటి ఎవరు విసరలేరండో, ధర్మరాజు ఈటి విసిరాడా అది అవతలవాడి గ్యారంటీగా తగులుతుంది. అలాగే శల్యుడిని ఒక్క దెబ్బకి చంపి వారేశాడు చివరిలో. ధర్మరాజుకి ఈటితో అంత నైపుణ్యం ఉందని చాలామంది తెలియదు. భారతం చదవరగా ఎంతసేపు దిక్కుమాల సినిమాలు తప్ప. ఈ విధంగా ఇతడు ఏ విద్యలో గడుగు పెట్టినా చాలా గొప్పవాడు అవుతున్నాడు. ఇది చుట్టుపక్కల పిల్లలకి ఈర్ష్య కలిగించింది. అంటే పిల్లల్లో దుర్యోధనుడు లాంటి వాళ్ళు ఉన్నారు, ఒరే వీడెవడో విధవా పుత్రుడు, మన మించిపోతున్నాడు, వీడు గొప్పవాడైపోతాడేమో, వీడిని ఇప్పుడే చంపేద్దాంరా అనుకున్నారట. ఒకరోజు ఏం చేశారు, నిద్రపోతుండగా వాడు 2 కళ్ళు కట్టేసి గంగానదిలో పారేశారు. కదాచిత్ సుప్తి కాలేతు పాదౌ బద్ధ్వా జలే క్షిపన్. గాఢంగా నిద్రపోతున్నప్పుడు 2 కళ్ళు చేతులు కట్టి జలే అక్షిపన్, నీళ్లలో పారేశారు. వీడు నీళ్లలో కిందకి వెళ్ళిపోయాక మెలకు వచ్చింది. అడుక్కు పడిపోతాడుగా, కాళ్ళు చేతులు కట్టేయడం వల్ల నీటి అడుక్కు చేరిపోయాడు. చేరగానే ఆ చల్లదనానికి మెలకు వచ్చింది. కొంతమందికి చలేస్తే మెలకు వస్తుంది, కొంతమంది చలేస్తే ఇంకా ముసుగెట్టుకుని నిద్రపోతారు. రాత్రికి దప్పుడు వద్దంటారు కానీ పక్కవాడు దప్పుడు కూడా లాక్కుని మరీ నిద్రపోతారు గాఢంగా. ఎవడ అదృష్టం వాడిది. కానీ ఈయనకి చలికి మెలకు వచ్చి చూస్తే కాళ్ళు చేతులు కట్టున్నాయి. హుమ్ అన్నాడు. అనగానే ఒక్కసారి చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు పటక్కన దిగిపోయాట. వెంటనే నీటిలోంచి పైకి వచ్చేసాడు. వీడెక్కడ దొరికాడు రా బాబు, కాళ్ళు చేతులు కట్టేసినా చావడం లేదు అనుకుని ఈసారి విషం పెట్టారు. విషం తిన్నా వాడికి ఏమవలేదు, వాడి జీర్ణశక్తి గొప్పది. కొంతమంది ఏ విషం తిన్నా వాడికి ఏమవదు. ఈ ట్యాంక్ బండి దగ్గరకు వెళ్ళి అక్కడ మైసూరు బజ్జి తింటారు కదా, చిన్న చిన్న పుణుకులు అవి. ఇది మాంధాత కాలం నాటు నూనె ఎలా మరుగుతూనే ఉంటుంది అప్పటి నుంచే. ఆ నూనెలోనే వేసిన బజ్జీలు ఇంకోటి ఎవడన్నా తిట్టి తిన్నాడా వాడు అయిపోయాడే. కానీ ఒక్కొక్కడు అవి తిని కూడా అరిగించుకుంటాడండి. ఒక్కొక్కటి కడుపులో మరి భగవంతుడు ఏం పెడతాడో తెలియదు. కానీ నాలుగు మిరపట్లు తిని మళ్ళీ నాలుగు ఇడ్లీ పార్సిల్ చేయించుకుని కారులో మళ్ళీ అవి తిని దిగ్గానే మళ్ళీ మెనూ ఏమిటంటాడు ఎవడింటికైనా వెళ్ళి. ఈ పూట ఆరు కూరలు, 12 పచ్చళ్ళు, 50 రకాల పళ్ళు వీటితో తిని మళ్ళీ తిన్న కాసేపుకి బస్తాడు ఐస్ క్రీమ్ తెప్పించుకుని. అదయ్యాక పిస్తా వస్తా తిని మళ్ళాంటి వాడు చస్తారు. వాడు అలా తింటాడు. ఎవడ అదృష్టం వాడిది. మరి ఏం చేసేవాడు, ఏ జన్మలో ఎవరో బాగా పెట్టుకుంటుంటాడు, ఈ జన్మలో తినగలుగుతా అనమాట. ఇప్పటికి అలాంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఎప్పుడైనా కావాలంటే అలాంటి వాళ్ళని చూపించే అవకాశం దేవుడు ఇవ్వాలి కానీ చూపించాలి. ఈయన అదృష్టం వల్ల జీర్ణమైపోయింది ఇటు విషయం కూడా. ఇంకా ఇతన్ని చంపడానికి ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు ఎన్ని ప్రయత్నములు చేసినా అవి ఏమయ్యాయని చెప్పారు. పాపాత్మభికృతం కర్మ నిష్ఫలం యాతి దుష్టవత్. దుష్టునికి మనం చేసిన ఉపకారములవలే వ్యర్థమైపోయాట. ఒకడు కృతజ్ఞుడండి, మేలు చేసిన వాడికి కూడా కీడు చేస్తాడు. అటువంటి వాడికి నువ్వు ఉపకారం చేస్తే వ్యర్థమేనా కదా, ఎందుకని వాడు కృతజ్ఞుడు, అన్నీ తిని మళ్ళీ తిడతాడు. కృతజ్ఞునకు చేసిన ఉపకారములు ఎలా వ్యర్థమైపోతాయో ఇతడికి ఇతరులు చేసిన అపకారములు వ్యర్థమైపోయాయి, వాడిని ఏం చేయలేకపోయారు. ఇలా ఉండగా ఈ కుర్రవాడు క్రమక్రమంగా బలవంతుడైపోయాడు. ఈర్ష్య పెరిగిపోయింది ఊళ్ళో వాళ్ళకి. అందున ఆ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, వాడి పేరు నిర్గుణుడు అని పేరిట్టారు. మరి ఎందుకు పెట్టారో తెలియదు కానీ వాడు ఒక రోజున, నాకు కొడుకు కూతురు ఉన్నారు, నా కొడుకు కూతురు కంటే ఈ కుర్రాడు అంతకంతకి గొప్పవాడైపోతున్నాడు, ఈ దుర్మార్గుడిని ఏమైనా నాశనం చేయాలనుకున్నాడట. దానికి భార్య కూడా సపోర్ట్గా వచ్చింది. ఏముండయి, మన అబ్బాయి కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు, కానీ మన అబ్బాయి కంటే ఆ కుర్రాడే బాగా, ఈ కౌముది కన్న కుర్రాడే గొప్పవాడైపోతున్నాడు. వాడికి పైగా సత్యవదాసు సత్యవరప్రసాద్ అని పేరు పెట్టారు వాళ్ళు. వాడిని ఏమైనా సరే పాడు చెయ్యాలండి అంది. అందుకని ఇతడు ఒక రోజున, ఈ ఊళ్ళో మనమైనా ఉండాలి లేదా నీచాతి నీచుడైనటువంటి వాడైనా ఉండాలి అని జనాల దగ్గర గొడవ తెచ్చాడు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. హఠాత్తుగా ఏమిటి ఈ ప్రశ్న అంటే ఏం చెప్పమంటారు, భర్త లేని ఆవిడ, విధవ ఆవిడ, భర్త పోయిన 6 నెలలకి కొత్తగా గర్భం ధరించి 10వ నెలలో పిల్లవాడిని కనడం ఏమిటి, ఆ పిల్లవాడు గురుకులంలో మన పిల్లలతో పాటు చదువుకోవడం ఏమిటి, మన వాళ్ళని మించిపోవడం ఏమిటి, ఇలాంటి అక్రమ సంతానములతో కలిసి సక్రమ సంతానమైన మనవాళ్ళు చదువుకుంటే వీళ్ళు పాడైపోతారు, అయితే మనమైనా ఉండాలి లేదా అదైనా ఉండాలి, దాన్ని ఊళ్ళోంచి గెంటేద్దాం దాని పిల్లవాడితో పాటు అన్నట్ట. అంత మాత్రం చేత అందరూ ఒప్పుకుంటారా? కొందరేమో నువ్వు అన్నది నిజమన్నారు, కొంతమంది ఏ పొట్టులో ఏ పాము ఉందో అన్నారు, కానీ కొంతమంది మాత్రం ఇది తప్పు. ఆమె కుర్రవాడి గురించి ఆకాశవాణి కూడా నిజం చెప్పింది, మన గురువుగారి ఆశ్రమం మీద పూలవర్షం కురిపించేట భగవంతుడే, ఇలా అభాండాలు వేయకూడదని కొందరు అన్నారు. అయితే వాడు ఎవడో ఏమిటో ఎవరికి పుట్టారో ఈ సత్యం తేల్చేద్దాం, రేపు సభ చేద్దాం అన్నాడు వీడు. వీడు కొంచెం డబ్బు ఉన్నవాడు అనగానే ఊళ్ళో వాళ్ళంతా మన్నాడు పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభలోకి వచ్చాక అప్పుడు ఈ నిర్గుణుడు అన్నవాడు, ఈ కౌముది గుణవంతురాలని కొందరు అన్నారు, కాదని కొందరు అన్నారు, ఇంతకీ ఈ కౌముది కన్న కుర్రవాడు ఈ సత్యదాసు అన్నవాడు గొప్పవాడా చెడ్డవాడా, వాడు దైవ సంతానమా లేక అక్రమ సంతానమా, ఇది తేలిస్తేనే కానీ ఈ ఊళ్ళో మనం ఎవరూ భోజనం చేయకూడదు అన్నట్ట. అప్పుడు కొంతమంది సందేహం లేదు కౌముది గుణవంతురాలు అన్నారు, కొంతమంది దైవానుగ్రహం అంటే ఈ పుత్రుడు పుట్టడం పెద్ద కష్టమే ఉందన్నారు, దైవానుగ్రహ మాత్రేణ సుతోత్పత్తిర్భవిష్యతి అన్నారు కొందరు. పూర్వం కోలాహలుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన సంవత్సరం పాటు ఏ కారణం చేతనో చచ్చిపోయి శవంగా అయిపోయాడు. అతని శవాన్ని ఓ పెట్టులో పెట్టి పాతిపెట్టారు. అతన్ని పాతిపెట్టిన తర్వాత వాళ్ళ ఆవిడ 6 నెలల తర్వాత ఇతన్ని భూమిలో పాతిపెట్టాక గర్భం ధరించి పిల్లవాడిని కన్నది. పిల్లవాడిని కనగానే ఊళ్ళో వాళ్ళందరూ తిట్టారు. తిట్టగానే అప్పుడు ఈ సమాధిలో ఉన్నటువంటి పెట్టి పగిలి అందులోంచి బయటకు వచ్చి కోలాహలుడు, మా ఆవిడ పరమపతివ్రత, నేను సమాధి దీక్షలోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటే నేను చచ్చిపోయాను అనుకుని మీరు పెట్టులో పెట్టి పాతిపెట్టారు. ఈవిడ నేను చచ్చిపోయానేమో అనే బాధతో భగవంతుడైన హరిని భక్తితో కీర్తించింది. హరికటాక్షం వల్ల గర్భం ధరించి పిల్లవాడిని కన్నది. కాబట్టి ఈమె పరమపతివ్రత, ఈమె గర్భంలో ఉన్నది సాక్షాత్తు హరిప్రసాదం అని చెప్పాడు. ఆ కోలాహలుని భార్యకి ఆనాడు హరిహరుల కటాక్షం వల్ల జ్ఞానవంతుడు పుట్టలేదా, ఒక కుమారుడు పుట్టలేదా, అలాగే ఈవిడికి పిల్లవాడు పుట్టాడని ఒకడన్నాడు. కణికుడు అనేవాడు కూడా శివుడు అనుగ్రహంతో తండ్రి లేని స్త్రీ ద్వారా సంతానంగా పుట్టలేదా అని ఒకడన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒకటి అన్నారు. అప్పుడు ఈ నిర్గుణుడు మాత్రం, కాదు ఇది పరమ దుర్మార్గురాలు, మీరంతా పక్షపాతంతో దాన్ని పొగుడుతున్నారు, పువ్వుల వర్షం ఆకాశం నుంచి కురిచేసినంత మాత్రం చేత గొప్పవాడు ఎలా అవుతాడు? నేను చెబుతున్నాను, నాకు నరక భయం లేదు, నేను ధైర్యంగా చెబుతున్నాను, దీన్ని మెడబట్టు గెంటేయాలి. గెంటకపోతే ఈ ఊళ్ళో మీ ఎవరితోటి నేను వ్యాపారం చేయను, మీ ఎవరితో కలిసి ఉండను అని తెగతిట్టేశాడు. ఇలా అన్నాడండి. అనగానే వాడికి ఏమొచ్చిందో తెలియదు కానీ వెర్రి పుట్టేసింది. ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఆ మాట్లాడిన పాపమో ఏమిటో కానీ వెర్రి పుట్టి వెంటనే జుట్టిలా తెంపేసుకుని, నేనంట ఎవరితో మాట్లాడినంట, నాకు పిచ్చంట, నాకు పిచ్చంట అని బట్టలు చించుకోవడం మొదలెట్టాడు. నిజం ఇందులో చెప్పారు. అక్కడితో ఆగలేదు, ఈ జనమందరూ చూస్తుండగా బయటకు వచ్చాడు. ఎదురుగుండా ఉన్న వాళ్ళ ఆవిడ ఈ కౌముదిలో కనపడిందిట. ఏమే దిక్కుమారిందానా, ఎవడనో కంటావా అని చిత కొట్టేశాడు పెళ్ళాన్ని. ఆ పెళ్ళానికి భర్తగారు కూడా కౌముదిలో కనపడ్డాట. దాంతో ఏమే కౌముది, పిల్లవాడిని కంటావా అని మొగుడు బాధేసింది. మొగుడేమో పెళ్ళాన్ని కొట్టేస్తున్నాడు, భార్య ఏమో భర్తను కొడుతుంది. ఎందుకు కొట్టుకున్నారు తెలియదు, ఇట్లా ఇద్దరు ఎవరికొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు కౌముదిలో కనపడుతున్నారు శత్రువులా. అందుకని బట్టలు చించుకుని కొట్టుకుని డిష్కొని డిష్కొని కొట్టేసుకుంటూ ఉంటే జనమంతా వచ్చి హఠాత్తుగా మొగుడు పెళ్ళాన్ని తిరిగి పిచ్చెక్కింది ఏమిటి, ముందు వీళ్ళ చేతులు కాళ్ళు కట్టేయండి అని కాళ్ళు చేతులు కట్టారు. కట్టినా సరే తెంచేసుకుంటాం కొడతాం అని అరుస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఆ సభాపతి ఉంటాడు కదా, ఆయనకు అనుమానం వచ్చింది. వీళ్ళిద్దరికీ పిచ్చెక్కడానికి గల కారణం కౌముదిని అవమానించారు. సత్యనారాయణ వ్రతము లేదు, ప్రసాదము లేదు, అక్రమ సంతానము అని ఆ కుర్రాన్ని తిట్టారు. దాంతో స్వామివారికి కోపం వచ్చింది. వీళ్ళిద్దరికీ పిచ్చి కలిగేలా చేసి మొగుడు పెళ్ళాలే కొట్టుకునేలా చేశాడు. వీళ్ళకి పిచ్చి తొలగి యథాతథంగా అవ్వాలంటే దానికి ఒకటే మార్గం, వీళ్ల చేత వ్రతం చేయిస్తామని మనం మొక్కుకోకపోతే వీళ్ళు ఒకళ్ళొకళ్ళు రొక్కుకుని చచ్చేటట్టున్నారు. అనగా వ్రతం మనం ఎలా చేయిస్తామండి, కొడుకు కూతురు ఉండగా అన్నారు చుట్టుపక్కల వాళ్ళు. వెంటనే సభాపతి గారు, అంటే ఆ ఊరి మొత్తానికి ఒక అధ్యక్షుడు ఉండేవారు ఇప్పుడు ప్రెసిడెంట్లాగా, ఆయన ఈ నిర్గుణుడిని కొడుకుని కూతుర్ని పిలిచి, మీ అమ్మ నాన్న అనవసరంగా పక్క వాళ్ళని తిట్టారు, వాళ్ళు మహాత్ములు, సత్యనారాయణ ప్రసాదం వల్ల పుట్టిన కుర్రాన్ని తిట్టారు, ఆ కౌముదిని అభాండం వేసి బాధ పెట్టారు, మీ అమ్మ నాన్న ఇద్దరు కూడా పిచ్చాళ్ళు అయ్యారు, వీళ్ళ పిచ్చి తగ్గాలంటే వ్రతం చేయవలసింది అనగానే, అయ్యయ్యో మా అమ్మ నాన్న పిచ్చెక్కిపోయి ఇలా అయిపోయారా, మేము తప్పక వాళ్ళు బాగుపడడానికి వ్రతం చేస్తాం అని వాళ్ళు చెప్పగానే ఈ ఇద్దరు ఒక్కుకున్నారనమాట. చుట్టుపక్కల వాళ్ళు పెద్దవాళ్ళ యొక్క మాట విని మా అమ్మకి నాన్నకి నయమయ్యి పిచ్చి తగ్గి ఐకమత్యంతో ఒకటైతే మేము వ్రతం చేస్తాం బాబు అని మొక్కుకున్నారు. వెంటనే అలా మొక్కుకున్నారు లేదు, ఇద్దరికీ పిచ్చి తొలగిపోయింది. అప్పుడు నిర్గుణుడు ఆ ప్రసాదం తిని పిచ్చి తగ్గాక, ఎంత విచిత్రం ఇది, ఒక మహాత్మురాలు సత్యనారాయణ కటాక్షంతో సంతానం పొందింది అనే విషయం అజ్ఞానం వల్ల గ్రహించలేకపోయాను, ఆవిడ దెప్పాను, దెప్పి పిచ్చివాడిని అయ్యాను, మా ఆవిడ పిచ్చిదయ్యింది, ఇద్దరం కొట్టుకున్నాం, పరమాత్మ అనుగ్రహం ఉంటే ఈ సృష్టిలో అసాధ్యం లేదు అనుకుని కౌముది దగ్గరికి వెళ్ళి అమ్మాయి మమ్మల్ని క్షమించు అని కాళ్ళు పట్టుకున్నాడు. ఈ వ్రతం చేయటం వల్ల పిచ్చి తొలగగానే కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు కౌముది, మహాత్ములారా మీరు తిట్టడం వల్ల నాకు అంతకంతకీ భగవద్భక్తి పెరిగింది, ఈ విధంగా ఒక విధంగా మీరే నాకు ఉపకారం చేశారందిట. మహాత్ముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలిసిన, ఇతరులు అపకారం చేస్తే అపకారం గొప్ప ఉపకారం అనుకుంటారు. ఏం చేసినా అందులో మంచే వెతుకుతారు మహాత్ములు, మంచిలో చెడ్డ వెతుకుతారు కొంతమంది.
అసూయ అంటే గుణేషు దోషారోప అసూయ, మంచి గుణములలో దోషమునే ఆరోపిస్తే దాన్ని అసూయ అంటారు. అనగా ఏమిటి, ఎవడో మన ఇంటికి వచ్చాడు, వాడికి 4 ఇడ్లీ పెట్టాం, 4 ఇడ్లీ ఎందుకు పెట్టాలి, ఏదో పెట్టాం, తిన్నవాడు తినచ్చు కదా, ఇదిగో నన్ను ఇడ్లీ వేశారు, ఆ ఇడ్లీ మిగిలిపోతే బయట పారేలేక మనకు పెట్టారు, అంతేగాని ఆయన మన మీద ప్రేమతో ఇడ్లీ పెట్టలేదన్నట్ట, ఏది 4 ఇడ్లీ పెడితేను, పోని ఇడ్లీ అయిపోయింది, మధ్యాహ్నం భోజనం పెడితే పొద్దున్న అన్నం వండారు, ఆ అన్నం ఇప్పుడు తినడానికి లేదు, అన్నం తినడానికి లేక ఎవరు పారేస్తే ఎవడు తింటాడని మనకి పెట్టారు, ఇంక ఏం చెయ్యండి, ఏదో మంచి పంచి ఇచ్చామనుకోండి, ఆ పంచి 10 సార్లు ఆయన కట్టుకుని ఆ తర్వాత ఉతికి మనకి ఇచ్చాడు అంటాడు, కొత్త పంచి ఇచ్చినా సరే, ఏదో మా ఇంట్లో మిగిలిపోయిన కొత్త రేజరు పట్టుకొచ్చి ఇస్తే ఆ రేజర్ ఆయన 10 సార్లు గీశాడు, దాన్ని వాళ్ళ తమ్ముళ్ళు 25 సార్లు గీశారు, ఆ రేజర్కే మళ్ళీ సీలేసి ఇచ్చారు అంటాడు. ఇంక నువ్వు ఏం చెయ్యి, నువ్వు ఏ మంచి పని చేసినా తిడుతూనే ఉంటారు వాళ్ళు, అంటే మంచిలో చెడ్డే వెతుకుతారు. ఏదో మీలాంటి పుణ్యాత్తులు గజం దానం ఇచ్చారనుకోండి 15,000 ఒక్కొక్కళ్ళు పట్టుకొచ్చి, చాలా సంతోషించి పొగడాలిగా, ఆహా బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఈ 15,000 పట్టుకొచ్చి ఇచ్చారు, 20,000 ఇవ్వలేక, పైగా ఈ 15,000 కూడా మంచి నోట్లు కాదు, ముక్కును తుడుచుకున్న కరోనా నోట్లు ఇవి అంటాడు. మరి కరోనా నోట్లు అయితే మాత్రం మనకివ్వాలనే ఉంది, నిజమే కరోనా రోగం, ఆ పేషెంట్ దాన్ని తుడుచుకున్నాడు, నాకు రోగం అంటించడానికి ఇచ్చినా ఈ వంకతో అయినా నా దగ్గరకు వస్తే కరోనా పోదు, కాబట్టి చెప్పేదేంటే నువ్వు ఏం చెయ్యి, అందులో ఆ చెడ్డే వెతుకుతారు, దాన్ని అసూయ అంటారు. కానీ అదే మహాత్ములైతే అనసూయులు వాళ్ళు, వాడు చెడ్డ చేసినా మంచి వెతుకుతారు అన్నమాట. ఈ విధంగా కౌముదికి మంచి అయ్యిందిట, మీరు తిట్టిన కొద్దీ నారాయణ స్మరణం చేశాను, ఇప్పుడు నాకు అర్థమయ్యింది, కష్టం వచ్చినప్పుడల్లా భగవంతుని వ్రతం చెయ్యాలి, పిచ్చెక్కిన మీ దంపతులు వ్రతము చేసి పిచ్చి నుంచి బయటపడ్డారు, నేను కూడా ఈ వ్రతం చేస్తాను, నా కొడుకు పుట్టినప్పుడు చేస్తానన్నాను, అప్పుడు ఏదో సక్రమంగా చేయలేకపోయాను, ఇప్పుడు మళ్ళీ చేస్తాను అని చుట్టుపక్కల వారందరినీ పిలిచి చాలా అద్భుతంగా వ్రతం చేసుకున్నది ఆవిడ. వ్రతం అయ్యాక అందరికీ ప్రసాదం పట్టుకొచ్చింది, మళ్ళీ అనుమానం వచ్చింది, ఇంత గందరగోళం జరుగుతున్నా కొందరు ఉంటారండో, వాళ్ళు ఏమన్నారు, అసలు ఈ వ్రతమును మనం స్వీకరించచ్చా లేదా, ప్రసాద గ్రహణం కథం, కథ విన్నాం బాగానే ఉంది, ఈవిడ చేసిన ప్రసాదం ఎలా తింటాం, ఎందువల్ల, ఈవిడికి భర్త పోయాక కొడుకు పుట్టాడు, ఆ భర్త పోయిన తర్వాత కొడుకు పుట్టిన ఆవిడని ఇంకా శీలవతి అని నమ్మేవాళ్ళు కొందరు ఉండవచ్చుగాక, ఆవిడ ఏదైనా చేయవచ్చుగాక, కానీ వ్రతం చేయడానికి మనకు వస్తుందా ప్రసాదం మనం తినచ్చా, నేను ఎందుకంటే ఎక్కువ చెప్పడం, వాళ్ళు చాలా తిట్టారు అవన్నీ చెప్పలేక కొన్ని కట్ చేసి చెప్పవలసి వస్తుంది, అంతలా నోటికి వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళు. అందుకే ఇలాంటి కథలు చెప్పేటప్పుడు కొంచెం ఎడిట్ చేయాల్సి వచ్చిందంటే ఆ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో ఆలోచించాడు దుర్మార్గులు కొందరు. ఈమె వ్రతానికి పిలవడమే తప్పు, పిలిస్తే రావడం ఇంకా తప్పు, వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే భగవంతుడి కథ ఎవరు చెప్పినా ఎవరు చెప్పించుకున్నా వినవచ్చు, కానీ ఆమె చేత్తో చేసిన ప్రసాదం ఎలా తింటాం, అది అపవిత్ర ప్రసాదం, అది అసలు ప్రసాదం కాదు, అసాధం అసాధువు అన్నారు. అలా అనగానే వెంటనే ఆకాశవాణి ఇలా అన్నది, ఆకాశంలో ఒక గంభీరమైన వాక్యం మేఘం నుంచి వినబడింది, తత్రాంతరే అతి గంభీరం వాక్యం గగనమండలాత్ కౌముద్యా యద్యదుక్తం హి తత్తత్ సత్యం న సంశయః. ఆకాశం నుంచి మేఘం ఇలా అన్నది గంభీరంగా, మూఢులారా, మీలో కొంతమంది ఇంకా ఆమెను అనుమానిస్తున్నారు, ఆమె చాలా ఉత్తమురాలు, ఆమె గర్భంలో నా అంశతోటే కుమారుడు ప్రవేశించాడు, వాడు పుట్టాడు, వాడే ఈ కుర్రవాడు మహాత్ముడు అని ఎన్నోసార్లు చెప్పాను, అతడు పుట్టినప్పుడు పూలవర్షం కురిపించాను, అతనికి ఉపనయనం జరగడానికి గురువు గారి గురుకులం అంతా పూలతో నింపాను, ఆ తర్వాత ఆమె మీద అభాండం వేసిన నిర్గుణుణ్ణి అతని భార్యని పిచ్చివాళ్ళని చేసి వాళ్ళు వ్రతం చేశాక మళ్ళీ మంచివాళ్ళని చేశాను, అయినా మీ ఊళ్ళో వాళ్ళకి బుద్ధి రాలేదు, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, ఆమెకు భర్త పోయిన వెంటనే ఈ ఊళ్ళో ఒక ఆవిడ దెప్పింది, దెప్పగానే నేను కూడా వ్రతం చేస్తాను కొడుకు పుడితే అని క్షణికోద్రేకంతో ఆమె అన్నది, ఆమె మాట సత్యం చేయటానికే నేను నా అపూర్వమైన దివ్యశక్తిని ఆవిడ కడుపులో ప్రవేశపెట్టాను, అతడే ఈ బాలుడు. ఈ బాలుడిని ఇప్పటికైనా మీరు సత్యస్వరూపుడిగా అంగీకరించకపోతే, ఎందుకంటే అప్పటికి 10 ఏళ్ళు వచ్చేవాడికి, 8వ ఏట ఉపనయనం అయిందండి, 22 నెలలు కలపండి దానికి, అప్పుడు ఏమవుతుంది, ఇంకొక 2 నెలలు అయితే 2 ఏళ్ళు అవునా, 17 ఎండింగ్లోకి వచ్చేస్తున్నాడు అప్పుడే, ఈ కుర్రవాడిని నమ్మకపోతే ఇతన్ని గౌరవించకపోతే మీ ఊళ్ళో వాళ్ళకి శాశ్వతంగా కరువు వస్తుంది, ఈ ఊరు అపవిత్రం అవుతున్నాను కానీ వాళ్ళంతా లెంపలేసుకుని ప్రభు అంత మాట అనొద్దు, ఈ పురం అవంతికి దూరంగా ఉంది, అవంతి ఎంత గొప్పదో ఈ పురం కూడా అంతే పురం అవ్వాలి అని భక్తితో నమస్కరించి కౌముదిని దగ్గరికి తీసుకుని తెలియక అవమానించాం, స్వయంగా విష్ణువు సాక్ష్యం ఇచ్చాడు నీ గురించి, నీలాంటి భక్తురాలికి చేసిన అవమానాన్ని మేము సిగ్గుపడుతూ వెనక్కి తీసుకుంటున్నాం అని లెంపలేసుకున్నారు. ఆమెను గౌరవించారు, ఆమెకు ఆస్తిపాస్తులు చేకూర్చారు, ఈ కుర్రవాణ్ణి గౌరవించారు. నాయన నీకు మా అమ్మాయిని ఇస్తానన్నట్టు ఏకంగా నిర్గుణుడు అన్నవాడు. ఆ నిర్గుణుడు అభాండం వేసి పెళ్ళాన్ని కొట్టిన పిచ్చాడైపోయాడే, వాడికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఆ కూతురికి 8 ఏళ్ళు, కొడుకుకి 10 ఏళ్ళే, వీడి క్లాస్మేటే. మా 8 ఏళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చేస్తానని అన్నట్ట. ఇంకా పెళ్ళికి టైం ఉందండి, మీ అమ్మాయిని ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఇంకా నేను దేశాటలు చెయ్యాలి, తీర్థయాత్రలు చెయ్యాలి, సత్యనారాయణ వ్రతాన్ని జగద్వ్యాప్తం చెయ్యాలి, చేసి ఆ తర్వాత యువకుండా అయ్యాక మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఏ ఊళ్ళో తిట్టారో ఆ ఊళ్ళోనే పొగిడారు. ఆ తదనంతరం ఈ సత్యదాసు అని పేరు కలిగిన ఈ కుర్రవాడు చాలా అందంగా ఉండేవాట. పెద్దల అనుమతి తీసుకుని తీర్థయాత్రకు వెళ్ళాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఆయన శివకేశవపురం అని ఒక పురం వచ్చాడు. ఆ పురానికి అంత పూర్వం ఏ ఊరో ఏ పేరో తెలియదు కానీ కొత్తగా శివకేశవపురం అని పేరెట్టారట. ఆ ఊరిని ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు. ఆయన కొంచెం పిచ్చేళ్ళు లాంటి వాడు, భక్తుడు కానీ కొంచెం పిచ్చి భక్తుడు. ఎందుకంటే ఎవరో అన్నారట, రాజుగారు అంటే విష్ణు స్వరూపుడు, నువ్వు మామూలు వాడివి కాదు, విష్ణు స్వరూపుడివి కాదు, శివకేశవ స్వరూపుడివి, నీలో సగం శివుడు సగం విష్ణువు ఉన్నాడు అన్నట్ట. అందుకని రాజుగారు వెంటనే ఏం చేశారు, నన్ను అందరూ శివకేశవ స్వరూపుడు అన్నారు అని కుడివైపునేమో పాము పెట్టుకున్నాడు, నెత్తి మీద ఏమో చంద్రరేఖ పెట్టుకున్నాడు. ఈయనకి జడలు లేవు, కర్మ శివుడికి జటాజోట ఉంటుంది లేదుగా, అందుకని ఒక విగ్గు పెట్టుకున్నాడు. ఆ విగ్గు మీద చంద్రుడి యొక్క బింబం పెట్టుకున్నాడు. ఈ మెడలో సగం పాము పెట్టుకున్నాడు, సగం కేశవుడు అన్నారుగా, అందుకని ఈ సగం అంతా ఏం చేసేట, కిరీటం పెట్టుకున్నాడు. ఇక్కడ కౌస్తుభముడి పెట్టుకున్నాడు, శివుడు సగం తెలుపు సగం నలుపు మహారాజా అన్నారట మంత్రులు ఎవరో అలాగా అని. ఈ వేపంతా కృష్ణ తెల్లరం కొట్టించుకున్నాడు, ఈ వేపంతా నీలరం కొట్టించుకున్నాడు, వెర్రిమాలో కొట్టారు దాన్ని. మొత్తం మీద శివకేశవ వేషమే వేసుకున్నాడు, సింహాసనం మీద కూర్చుని నేనే శివకేశవుడు అన్నాడు. ఆయన దగ్గర ఇద్దరు సేనాధిపతులు ఉన్నారు. ఆయన, ఒరే నీ పేరు నంది, నీ పేరు పక్షి అన్నట్ట. నంది పక్షి అని పేరిట్టాడు. ఇంకేముంది, మహారాజు గారు దైవాంశంభూతుడు, నంది ఇక్కడ పక్షి ఇక్కడ, ఈ నంది అన్నవాడేమో కొంచెం లావుగా ఉన్నవాడికేమో నెత్తిమీద 2 కొమ్ములు కూడా తగిలించాడు, ఈ పక్షి అన్నవాడికి 2 ఏకలు తగిలించాడు, పౌండ్రక వాసుదేవుడు కథలాగా. ఇంకేముంది, ఈయన ఏమైనా పుచ్చుకుని నేను గరుత్మంతుణ్ణి, నేను పక్షిని అంటే ఈయన నేను నందిని అనేవాడు. ఇలా ఈ తానా తందానాలను పక్కన పెట్టుకుని సింహాసనం మీద కూర్చుని నేనే శివకేశవ మహారాజుని, ఈ రోజు నుంచి మీ యొక్క నియమం చెబుతున్నాను, శివకేశవుల్ని నేను పూజిస్తాను, నన్ను మీరు తలుచుకోండి, మీకు వరాలు ఇస్తానన్నాడు. జనాలకి ఈయన వేషం బాగానే ఉంది కానీ ఈ ఘోష బాగాలేదు. ఏమని, అందరూ ఆయన తలుచుకోవాలట, ఈయన శివకేశవుల్ని పూజిస్తాడట, కాదంటే కొరడ దెబ్బలు తట్టుకోలేక అందరూ కూడా శివకేశవ మహారాజుకి జై అని ఆయన దగ్గర పలికి బయటకు వెళ్ళాక ఈ పిచ్చాడు ఎక్కడ దొరికాడరా బాబు, ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ్య అనేవారు. ఇష్టపడి పూజించాలి కానీ కష్టపడి అడుక్కు పూజిస్తాడు. కొద్ది రోజులు గడిచింది, ఈయనకు ఒక కూతురు కూడా ఉంది, ఆమె కూడా క్రమక్రమంగా మంచి సుందరీమణి అయ్యింది. కూతుర్ని పిలిచి నేనే దేవుణ్ణి అమ్మ, నువ్వే రోజు నన్ను తలవాలంటే, ఆవిడ కూడా అలాగే, మా నాన్నని తప్ప ఎవరిని పూజించకూడదండి, తండ్రి పిచ్చ ఆవిడకి కూడా ఎక్కింది. సరిగ్గా ఆ ఊరుకు వచ్చాడు ఈ సత్యదాసు, వచ్చి సత్యనారాయణ వ్రతం చెయ్యండి అన్నాడు. ఆయన పుట్టడమే సత్యనారాయణుడి యొక్క అనుగ్రహంతో పుట్టాడు కదా, అందుకని ఆ వ్రతం చేయండి అన్నాడు. ఈ ఊళ్ళో సత్యనారాయణ వ్రతం చేస్తే రాజుగారు కొరడా దెబ్బలు కొడుతున్నారండి బాబు, ఈ మధ్యన శివకేశవ మహారాజు గారిని తప్ప ఎవరో తలుచుకోకూడదు అన్నారని, కానీ ఈ మానవులు అలాగే అంటారు, మీరు ధైర్యంగా చెయ్యండి అని ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరి చేత వ్రతం చేయించాడు. సరిగ్గా వ్రతం జరుగుతోంది, ఇక ప్రసాదం తినే టైంకి ఆ రాజుగారు ఈ నందిని పక్షిని, నా వ్రతం తప్ప ఇతరుల వ్రతం చేస్తున్నారో లేదో చూడండి, ఇతరుల వ్రతాలు చేస్తే వాళ్ళని తన్నండి, కేవలం నా వ్రతమే చేసేలా చేయండి, అందరిళ్లలో నా ఫోటోలు ఉండాలి అన్నట్ట. ఏది వేషం వేసుకున్న పటం, ఇప్పుడంటే ఫోన్లను వాటిల్లో ఫోటోలు తీస్తున్నాం, అవి ప్రింట్అవుట్లు తీస్తున్నాం. ఆ రోజుల్లో రాజుగారి యొక్క ఈ శివకేశవ వేషము ఒక కాగితాల మీద లేకపోతే దాన్ని ఏమంటారు వస్త్రాల మీద వేసి ఆ వస్త్రాలు పెట్టేవారు ఇళ్లల్లో. ప్రతివాడు లేవగానే శివకేశవ మహారాజాయన మహ అనాల్సిందే, ఆయన పటాలే పెట్టుకుని ఏది సత్యనారాయణ స్వామి రూపం పెట్టుకున్నట్టుగా పూజించేవారు. సత్యనారాయణ స్వామికి ఏమో ప్రసాద నైవేద్యం పెట్టినట్టుగా శివకేశవ మహారాజు గారికి మాత్రం రోజు పొద్దున్నే ఓ వేపునేమో రెండు ముల్లంగి దుంపలు లాంటి దుంపలు ఏంటి నంది కోసం, పక్షి గారి కోసం ఓ పాము ఓ పండు ఇవి నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే గరుత్మంతులు వారి పక్కన ఉన్నారు, ఆయన కోసం పాము నైవేద్యం, నందీశ్వరులు గారి కోసం తోటకూర ముల్లంగి చెల్లంగి క్యారెట్టు బీట్రూట్ పిచ్చివేషాలు. అందుకని రాజుగారు వ్రతం చేయలేక విసుగుపోతున్న సమయంలో రాజుగారికి మళ్ళీ అనుమానం వచ్చింది, ఈ ప్రజలు భక్తితో నా వ్రతం చేస్తున్నారా భయంతో చేస్తున్నారా అని అప్పుడప్పుడు ఈ నందిని ఈ పక్షిని కొందరు సైనికుల్ని ఇచ్చి నా వ్రతము చేస్తే వాళ్ళని ఆశీర్వదించండి కానుకలు ఇవ్వండి, నా వ్రతం కాకుండా వేరే వ్రతం చేస్తే మాత్రం ఒక్కొక్కళ్ళని చిత కొట్టేయండి ఆ వ్రతం పాడు చేయండి అని పంపేట. అందుకని ఈ నంది పక్షి వచ్చారు. సరిగ్గా వచ్చేసరికి మన సత్యదాసు గారు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు, ఇక ప్రసాదం తినాలి. ఇక వీళ్ళకి మండింది, మా రాజుగారి వ్రతం తప్ప ఎవరు వ్రతం చేయకూడదంటే మీరు వచ్చి వ్రతం చేస్తారా అని కొరడాలతో చితక్కొట్టి ఆ ప్రసాదం కింద పారేశారు. పారేయగానే ఏమైపోయింది, నందిగారికి పక్షిగారికి కాళ్ళు రాళ్ళు అయిపోయాయి, మోకాళ్ళ దగ్గర నుంచి కింద ప్రాంతం అంతా పాషాణం అయిపోయింది, కదల్లేక అలా ఉండిపోయారు వాళ్ళు. అమ్మ కొయ్యో మొర్రు అని ఏడ్చారు. వీడెవడో కనికట్టు చేశాడు మా మీద మాయ ప్రయోగించాడు అని భటుల్ని పిలిచి వాణ్ణి తనండి అన్నారట ఈ కుర్రాన్ని. కుర్రవాడి కేసి వాళ్ళు చెయ్యత్తగానే వాళ్ళ చేతులు కూడా పాషాణాలు అయిపోయాయి. దాంతో వాడు ఏడ్చి బాబు ఏం చేసావు ప్రయోగం అంటే, ప్రయోగం కదిరే పిచ్చాడలారా ఇదంతా సత్యనారాయణ మహిమ, భగవంతుణ్ణి విడిచిపెట్టి ఇలాంటి పామరుల్ని పూజిస్తే అలాగే అవుతుంది, ఈ ప్రపంచానికి భగవన్ నామస్మరణము కంటే గొప్పది మరొకటి లేదు, సకల దుఃఖాలు తొలగించే సత్యనారాయణ స్వామి వ్రతం పాడు చేశారు, ప్రసాదం తినే టైంలో సైంధవుళ్ళు అడ్డొచ్చారు, మీ పాపమే మీ పాలిటి శాపమై మీకు ఈ తాపం కలిగించింది, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఓం నమో నారాయణ అనండి మీ కాళ్ళు చేతులు సరే అవుతాయి అనగానే అలా అంటే మా రాజుగారు కొట్టరా అండి అన్నారు. కొట్టేవాళ్ళు మీరే కనుక భయపడకండి, ఒకవేళ రాజుగారు కొట్టడం కంటే దేవుడు కొడితే ఇంకా కష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి నా మాట వినండి అనగానే వాళ్ళు వెంటనే ఓం నమో నారాయణయ అన్నారు. చేతులు కాళ్ళు యథాతథంగా అయిపోయాయి. వెంటనే వీళ్ళు పరుగు పరుగును రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా ఇక మీ వ్రతం ఎవరో చేసేటట్లేరండి, ఇంతకాలం కొట్టో తిట్టో కానుకలు ఇచ్చో వ్రతాలు చేయించాం మీ వ్రతాలు శివకేశవ వ్రతం, ఇప్పుడు కొత్తగా వాడు వచ్చాడు కుర్రాడు ఈ మధ్యనే చదువుకున్నట్టున్నాడు, ఏం అందం అండి వాడిది, వాడు సత్యనారాయణ వ్రతం చేయించాడు అక్కడికి మేము పెడితే మా కాళ్ళు చేతులు స్తంభించాయని కానీ రాజుగారు ఆ కుర్రాన్ని తీసుకురండి అన్నట్ట. కుర్రాన్ని తీసుకొస్తే రాజుగారికి వాడిని చూడగానే మతిపోయింది, ఏదో పెద్దాడు అనుకున్నా నువ్వా, ఏమిరా సింహం లాంటి నా వ్రతం మాని ఏదో వ్రతం చేస్తున్నవాటంటే మీరు సింహమేనండి మీ గ్రామానికి సింహం అండి అన్నాడు వాడు. గ్రామ సింహము మీరు రాజుగారు అన్నట్ట. ఈయనకి మా గ్రామానికి సింహంలో శభాష్ అనగానే పక్కన నుంచి మంత్రి, రాజా మీకు చదువు రాకపోవడం వల్ల ఇలా వస్తుంది, గ్రామ సింహం అంటే బయ్యో బయ్యో అని వచ్చి కుక్కండి అన్నట్ట. ఎంత మాట అన్నాడు వీడు, ఎవరక్కడ వీడిని కొరడ దెబ్బలు కొట్టి ఊరవతలకు విసిరియండి అన్నాడు. అనగానే ఓ పెద్ద కొరడ ఆకాశ మార్గంలోంచి వచ్చి రాజుగారి వీపు మీద బాధడం మొదలెట్టింది ఎడాపెడ చాలా చక్కని కథ భలే నడిచిందిలేండి. దాంతో రాజుగారు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉంటే నారదుడు దిగొచ్చి, ఏం మహారాజా ఏమిటి నృత్యం చూస్తున్నారు అన్నాడు. నృత్యం ఏమిటి నారద, వీపు పగిలిపోతూ ఉంటే కర్ర ఎక్కడి నుంచో వచ్చి ఎవరూ పట్టుకోకుండానే వీపు మీద తాండవం పడుతోంది, వీపు చెట్లు కొడుతూ ఉంటే నృత్యం అంటావు, చావు దెబ్బలు తినడం సత్యం అన్నాడు ఆయన. మహాత్మా ఏమిటి కారణం, ఈ కర్రని ఎవడైనా ప్రయోగించాడా, ఈ కుర్రాడు ఏమైనా మంత్రగాడా మాయగాడా అంటే, వెర్రి మహారాజా ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉంటాడు, రాజు అంటే విష్ణువంశ స్వరూపుడు, విష్ణువు యొక్క అంశం ఉంటేనే అతడు రాజు అవుతాడు, అందుకని నా విష్ణుహు పృథివీపతి అని శాస్త్రం, అవిష్ణుహు అంటే విష్ణువు కానివాడు నా పృథివీపతి రాజు కాడు. ఎవడన్నా ఒక పదవిలో ఉండాలంటే అతనిలో విష్ణు యొక్క అంశం ఉంటుంది, ఆ అంశని సద్వినియోగం చేసుకుంటే మంచిది, దుర్వినియోగం చేసుకుంటే అతనిలో ఉన్న విష్ణు కళ పక్కకెళ్ళిపోతుంది వాడు సర్వనాశనం అవుతాడు. ఈ విషయం నీకు ఎవరూ చెప్పక ఏదో విష్ణువంశ స్వరూపుడు అని శివాంశ స్వరూపుడు అని పొగిడితే నిజంగా నేనే శివకేశవుడిని అనుకుని అసలు శివకేశవుల పూజ ప్రజలు చెయ్యకుండా శాసనం చేసి హింసించావు, ఆ హింసయే ఈ కొరడ రూపంలో నిన్ను హింసించింది, ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ కుర్రవాడికి చేసిన అపచారానికి తగిన ఉపచారం చేసి నువ్వు కూడా వ్రతం చేసుకుంటే బాగుపడతావు అన్నట్ట. అప్పుడు ఆయన కూడా పశ్చాత్తాపడి ఈ కుర్రవాడిని ఆశ్రయించి వ్రతాచరణం చేసి
తాను తన కూతురు తన పరివారం తన రాజ్యం వీరందరూ కూడా వ్రతాన్ని ఆచరించేటట్లుగా చేసి మారిపోయాడనమాట. తదనంతరం ఆయన పశ్చాత్తాపం ఎక్కువైపోవడం వల్ల తన కూతుర్నిచ్చి సత్యదాసికి వివాహం చేశాడు. ఆ నిర్గుణుడు కూతురు కూడా పెళ్లి చేసుకుంటానన్నాడుగా, ఆమెను చేసుకుని శ్రీదేవి భూదేవి సమేత సత్యనారాయణుడిలాగా ఈయన కూడా భూలోకంలో ఈ దేవేరులతో చాలా కాలం జీవించాడు. ఆయనే మొట్టమొదట అన్నవరం మీద సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించినవాడు. ఆయన పేరు మీదుగానే ఆ ప్రాంతం సత్యగిరి అని పిలువబడింది. అంతఃపురం నారాయణుడికి సత్యనారాయణుడనే తప్ప సత్యదేవుడనే పేరు లేదు. ఇతడు సత్యదాసు. సత్యదాసు ప్రతిష్ఠించడం వల్ల స్వామివారిని సత్యదేవుడు అని పిలిచారన్నమాట. ఆ విధంగా సత్యనారాయణుడు సత్యదేవుడు ఇన్ని రకాల నామములతో స్వామి జగత్ప్రసిద్ధికి ఎక్కాడు. అంతఃపురం రత్నగిరి గురించి ఎవరికీ తెలియలేదు. ఈ సత్యదాసు వల్లే రత్నగిరి జగత్ప్రసిద్ధం అయ్యింది అని ఈ సత్యనారాయణ వ్రతకి కథకు సంబంధించినటువంటి విధానాన్ని పూర్వం నైమిషారణ్యంలో సౌనకాదులకు సూతుడు చెప్పాడు. ఇది పరమ పవిత్రమైన స్కాంద పురాణంలో రేవాఖండం. ఈ రేవాఖండాన్ని అనుదినము పొద్దున్నే లేవగానే ఒక్కసారి తలుచుకుంటే, అంటే ఏం చేయాలి, ప్రొద్దుటే లేవగానే అనుదినం తలుచుకోమన్నారు గురువుగారు ఏమిటని అనుమానం లేకుండా మళ్ళీ ఎవరిని చెబుతున్నాను, మంచం మీద నుంచి లేవగానే లేదా నేల మీద చాప మీద నుంచి పడుకున్నవాడు లేవగానే పరుపు మీద పడుకున్నవాడు లేవగానే ఈ రెండు చేతులు ఒక్కసారి ఇలా నలుపుకొని చేతులు చూసుకోవాలి. పాచిముఖాన్ని అద్దంలో చూసుకోకుండా చేతులు చూసుకోవాలి. చూసి స్కాంద పురాణములోని రేవాఖండమును భక్తితో తలుచుకుంటున్నాను అని ముమ్మారు రేవా 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 అనుకోవాలట. ఇలా మూడుసార్లు రేవా అనుకుంటే చాలాసార్లు లాభం. సాధారణంగా ఒక గొప్ప శ్లోకం మనందరం చదువుకున్నది ఉంది, గరుడ పురాణంలో ఉంటుంది, స్కాంద పురాణంలో ఉంటుంది. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా గంగా అని రెండుసార్లు తలుచుకుంటే వాడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు, శరీరం విడిచాక విష్ణులోకానికి వెడతాడు. అలా కాకుండా పొద్దుటి లేవగానే చేతులు నరుపుకుని ఇలా చేతులు చూసుకుంటూ రేవా 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 అంటే నర్మదా 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 అని మూడుసార్లు తలుచుకుంటే వాడు ఆ క్షణమే పాప విముక్తుడవుతాడు, ఈ లోకంలో సకల శుభాలు అనుభవిస్తాడు, శరీరం విడిచిపెట్టాక శివకేశవుల యొక్క లోకములు రెండింటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళే శక్తి పొందుతాడు. నారదుడు ఉన్నాడు, ఆయన వైకుంఠం నుంచి భూలోకానికి రాగలడు, భూలోకం నుంచి వైకుంఠానికి వెళ్ళగలడు. అలాగే ఈ రేవా 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 అని తలుచుకున్నటువంటి వాడు తలుచుకున్నంత మాత్రం చేతే కైలాసానికి వెడతాడు, అక్కడ శివుడి దగ్గర కూర్చుంటాడు, అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరతాడు, కావాలనుకుంటే వైకుంఠం రాగలడు. తాను తలచినంత మాత్రమున కైలాసమునకు వైకుంఠమునకు వెళ్ళే శక్తి పొందుతాడు. కేవలము నర్మదా నది యొక్క నామములు లేవగానే తలుచుకుంటే చాలటి ఫలితం వస్తుంది. ఇక అటువంటిది నర్మదలో స్నానము చేసి ఆ నర్మదా నది తీరంలో భగవత్ కథలు వింటే వాళ్ళకి ఎటువంటి దివ్యలోకాలు వస్తాయో ఆలోచించండి. ఈ పురాణం చెప్పినవాడు చెప్పించినవాడు విన్నవాడు వినిపించినవాడు దీన్ని ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళంతా పూర్వకాలంలో గరుత్మంతుడు నంది మొదలైనటువంటి వాళ్ళు ఏ స్థాయి పొందారో ఆ స్థాయి పొందుతారు, అందులో సందేహం లేదు. ఇదం శృణుయాన్ నిత్యం భక్తియుక్తైన చేతస. ఈ కథల్ని నర్మదా తీరంలో జరిగిన ఈ దివ్య కథల్ని ఈ రేవాఖండ కథలని లేదా ఈ సత్యనారాయణ వ్రత కల్పంలో ఇందాక వరకు మనం చెప్పుకున్న కథల్ని నిత్యం వింటే నిత్యం వినగలరు, అది పెద్ద కష్టం ఉంది. ఈ కథలు గుర్తుకు తెచ్చుకోవడం రోజు ఒకసారి వినొచ్చు లేదా ఒకసారి చెప్పుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లు కూడా వచ్చాయి కదండి, కాబట్టి యూట్యూబ్లో ఆన్ చేసుకోవడం, పద్మాకర్ గారు అనడం, మళ్ళీ ఆ కథలు వినడం, అలా నిత్యం వింటే భక్తితో వింటే ఈ లోకంలో సకల శుభములు పొందుతాడు, సకల భోగాలు పొందుతాడు, శరీరం విడిచాక తప్పక సత్యలోకానికి వెడతాడు. ఎంత మూర్ఖుడైనా పాపాత్ముడైనా తెలియక విన్నప్పటికీ దీని ఫలితం పొందుతాడట. ఇది అగ్ని వంటిది, ఈ కథ అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుంది, తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుస్తుంది. ఒక తోట నిప్పు ఉందండి, ఆ నిప్పు మీద పొరపాటున కాలేశాం, అప్పుడు ఏమంటుంది నిప్పు, అయ్యో పొరపాటున కాలేసావా, చూడకుండా తొక్కేవా, అయితే కాల్చనులే అంటుందా? అందు అలా నిప్పెప్పుడు అందు. నువ్వు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా అది నిప్పే కనుక కాల్చి తీరుతుంది. అలాగే ఈ కథ భక్తితో విన్నా మూర్ఖత్వంతో విన్నా పొరపాటున ఎవడో వింటూ ఉంటే పక్కన కూర్చుని విన్నా దాని ఫలితం మాత్రం సంపూర్ణంగా ఇస్తుంది, అగ్నిహోత్రుడి వలే పవిత్రం చేస్తుంది ఈ కథ. ఈ కథ శ్రద్ధతో వింటే 7 తరముల వాళ్ళు తరిస్తారు. 7 తరములు వంశంలో ఓ మంచి కొడుకు పుడతాడు, అటువంటి వాళ్ళు ఆ కొడుకు వల్ల సుఖాలు పొందుతారు. ఆ వంశంలో అడుగు పెట్టే వాళ్ళందరూ నాస్తికులైన ఆస్తికులు అవుతారు. అనేక ఫలితములనిచ్చే దివ్యమైనటువంటి కథ ఈ రేవాఖండం. దానిని మనం ఈరోజుతో పూర్తి చేసుకున్నాం.